కథ చెప్పవా.
మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాంష్ అండ్ స్నిగ్ధ. మనం ఏం వింటున్నాం రేయాంష్? ముగ్గురు మాంత్రికులు. మహామాయుడు నుంచి పింగళుడు అద్భుత శక్తులు గల వస్తువులన్నిటినీ దొంగలించగానే భల్లూక పర్వతాల మీద గల దుష్టశక్తులన్నీ విజృంభించాయి. పద్మపాదుడు భల్లూకకేతుడి కోసం పింగళుణ్ణి పంపాడు. పింగళుడు భల్లూకకేతుణ్ణి తీసుకువచ్చాడు. అప్పుడు పిశాచాలన్నీ భల్లూకకేతుడు ఉన్న చోటుకు పరిగెత్తుకు రాసాగాయి. తర్వాత ఏం జరిగిందో ఈ పాడ్కాస్ట్లో విందాం. తమ వద్దకు పరిగెత్తుకు వస్తున్న పిశాచాలను చూసి పద్మపాదుడు చిరునవ్వు నవ్వాడు. భల్లూకకేతుడు మాత్రం వాటికేసి చూసి అయిష్టంగానే తల పక్కకు తిప్పి పింగళుడికి నమస్కరిస్తూ, ప్రభో, ఈ క్షుద్ర జీవాలకు నేను నాయకుడిగా ఉండలేను, దయుంచి నన్ను మీ వెంట తీసుకొని పొండి అన్నాడు. పింగళుడు జవాబేమీ చెప్పలేదు. అప్పుడు పద్మపాదుడు భల్లూకకేతుడి భుజం తడుతూ, భల్లూకకేత, నువ్వు ఈ పర్వత ప్రాంతాల ఈ రక్కసి గణానికి నాయకత్వం వహించి బతకటమే అన్ని విధాలా మంచిదని నా అభిప్రాయం అన్నాడు. నువ్వు అనవసరంగా మాతో రావడం ఎందుకు? ఇక్కడ ఉండే వాటిని అన్నిటికీ కూడా నువ్వే లీడర్గా ఉండు అని చెప్తాడు. అయ్యా ప్రభో, ఆ జీవితం ఇక నాకు వద్దు అంటూ భల్లూకకేతుడు పద్మపాదుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు. అంతలో పిశాచాలన్నీ వారిని చుట్టుముట్టి, భల్లూకకేత మా రాజా, ఓహో ఓహో భల్లూకకేత, వచ్చావా వచ్చావా అంటూ అరవసాగాయి. కర్ణ కఠోరంగా ఉన్న వాటి ఆ అరుపులకు పింగళుడు చీతరించుకుంటూ, చిచి ఏం అరుపులరా ఇవి నాయన అనుకున్నాడు. పద్మపాద, నాకు ఒక మంచి ఉపాయం దోస్తున్నది, అలా చేస్తే అంటూ భల్లూకకేతుడికి, మనకు కూడా అన్ని సమస్యలు ఏవి కూడా ఉండవు అన్నాడు. ఏమిటది అన్నాడు పద్మపాదుడు. భల్లూకకేతుడికి మనను సేవిస్తూ బతకాలని ఉంది. ఆ కారణం వల్ల అతడు ఈ పిశాచాలకు నాయకుడిగా ఈ పర్వత ప్రాంతాల మీద ఉండేందుకు అంగీకరించడం లేదు. మనం ఈ పిశాచాలను ఇలాగే వదిలిపోతే అవి ఎలాంటి అఘాయిత్యాలు చేస్తావో కూడా మనకు తెలియదు. అందువల్ల వీటిని నాశనం చేయటమే మంచిది. వీటి మీద మహామాయుడి కత్తిని ఉపయోగిద్దామన్నాడు పింగళుడు. పింగళుడు అలా అనేసరికి పిశాచాలన్నీ హా హయ్యో హయ్యో అని అరుస్తున్నాయి. ఇవన్నీ ఏకకంఠంతో, మహామాంత్రికులారా, మమ్మల్ని సర్వనాశనం చెయ్యకండి. మా ప్రభువు భల్లూకకేతుడు మా కోసం నాయకత్వం వహించకపోతే మేమే నాయకుణ్ణి ఎన్నుకోగలమ్మన్నవి. అందుకు నా అభ్యంతరం ఏమీ లేదు. మీరు నాయకత్వపు సమస్యను ఎలా పరిష్కరించుకోగలరో చూడాలని నాకు కుతూహలంగా ఉంది అన్నాడు పద్మపాదుడు. మీ మానవుల్లోలాగే మాలోనూ బలదర్పాలు గలవాడే నాయకుడు. ఎవరికైతే ఎక్కువ బలం ఉంటుందో వాడే నాయకుడు. ఆ శక్తులు ఎవరిలో ఎక్కువగా ఉన్నాయో రుజువు చేసుకుంటామంటూ పిశాచల్లన్నీ గొడవపడి బాహాబాహి ముష్టాముష్టి యుద్ధానికి ఉపక్రమించినాయి. భేష్, ఈ పద్ధతి చాలా బాగుంది అంటూ పింగళుడు ఎంతో ఉత్సాహంగా చప్పట్లు చరిచాడు. ఇక పిశాచాలు నాయకత్వం కోసం పోరు ప్రారంభించాయి. అవి క్షణక్షణానికి అనేక రూపాలను ధరిస్తూ యుద్ధం సాగించినాయి. పులి రూపం దాల్చిన వాటిని మట్టుపెట్టేందుకు కొన్ని ఏనుగు రూపాలు ధరిస్తే, వాటిని హతమార్చేందుకు మరికొన్ని పిశాచాలు సింహం యొక్క ఆకారాన్ని ధరించాయి. కొన్ని నాగుబాములైతే మరికొన్ని గరుడ పక్షులయ్యాయి. ఈ విధంగా జరిగిన ఘోరమైన యుద్ధంలో కొన్ని మిగలగా, కొన్ని చావగా, చివరకు తమ నాయకుడిగా ఒక పెనుభూతాన్ని ఎన్నుకున్నవి. పద్మపాదుడికి ఈ విధంగా నాయకత్వపు సమస్య పరిష్కారమైనందుకు చాలా సంతోషం కలిగింది. అతడు ఇప్పుడు ఈ పిశాచాల నాయకుడైన పెనుభూతాన్ని దీవించి, ఇక మీరు స్వేచ్ఛగా ఈ భల్లూక పర్వతాలలో బతకవచ్చు. మీరు అహంకరించి మానవుల మీద గనక మీరు కత్తి కట్టితే మీ జోలికి తప్పకుండా నేను కానీ పింగళుడు కానీ వస్తాము, లేకుంటే మీ జోలికి అసలికే రాము అని అభయహస్తమిస్తున్నాను, ఇక వెళ్ళండి అన్నాడు. పిశాచాలన్నీ జయ జయ ధ్వానాలు చేస్తూ తమ కొత్త నాయకుడైన పెనుభూతాన్ని భుజాల మీద ఎక్కించుకొని పర్వతాల మీదుగా ఎక్కి వెళ్ళిపోయాయి. అప్పుడు పద్మపాదుడు పింగళుడి వైపు తిరిగి, పింగళ, మనం అష్టకష్టాలు కోర్చి కావలసిన శక్తులన్నిటినీ సంపాదించుకున్నాం కాబట్టి ఇందులో నీవు చేసిన సహాయం నేనెన్నడూ మరవరానిది. నీవు నీ ఇంటికి వెళ్లే ముందు నాకు కొద్ది రోజుల పాటు అతిథిగా ఉండవలసిందని కోరుతున్నాను అన్నాడు. పింగళుడు అందుకు అంగీకరించాడు. పద్మపాదుడు ఒక చిటికెడు మన్ను తీసుకొని మంత్రించి భూమి మీద చల్లాడు. వెంటనే ఓండ్రిస్తూ ఆ పిశాచ గాడిదలు మళ్ళీ భూమిలో నుంచి బయటకు దూకినాయి. పద్మపాదుడు ఒక పిశాచ గాడిదను ఎక్కి కూర్చున్నాడు. పింగళుడు రెండవ గాడిద దగ్గరకు వెళ్ళబోయేంతలో భల్లూకకేతుడు అతడి ముందు మోకరిల్లి, ప్రభో, మీరు నా భుజాల మీద ఎక్కండి, నేను మీకు సదా సేవకుణ్ణి అన్నాడు. పింగళుడు నవ్వుతూ భల్లూకకేతుడు భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. పద్మపాదుడు కూర్చున్న గాడిద గాలిలోకి లేచింది. ఆ వెంటనే భల్లూకకేతుడు కూడా గాలిలోకి ఎగిరాడు. రౌతులేని రెండవ పిశాచ గాడిద వారి వెంట ఎగిరి రాసాగింది. అంటే ఎక్కి దాని మీద నడిపే వాళ్ళు ఎవరు లేకుండా అది కూడా ఒట్టిగానే వచ్చేసింది వాళ్ళ వెంబడి. అడవులు, కొండలు, నదులు దాటుతూ సూర్యాస్తమం అయ్యే వరకు వారు ఒకనొక నగరం సమీపించారు. పద్మపాదుడు కింద బొమ్మలిళ్ళలా ఉన్నటువంటి ఆ నగర భవనాలను పింగళుడికి పేరు పేరునా చూపిస్తూ, ఆ కొండ పక్కన పాములా కదులుతున్న సెలయేరు కనబడుతున్నది కదా, దాని వెంట ఉన్న ఆ చెట్ల గుంపు చూడు, అందులో పాలరాతితో నిగనిగలాడుతున్నదే నా పితృగృహం. నా అన్నలిద్దరూ చిలక సరస్సుకు ఆహుతి అయిపోయారు గనక ఇప్పుడు నేనే ఆ గృహానికి అధిపతిని. అంటే మా నాన్న కట్టిన ఇల్లు అది, నేను అక్కడే ఉంటాను అని చెప్తాడు. నా తండ్రి వదిలిపోయిన మంత్రగ్రంథం కూడా నాదే అన్నాడు ఉత్సాహంగా. అంతలో పద్మపాదుడు ఎక్కి ఉన్న పిశాచ గాడిద క్రమంగా కిందికి దిగి ఎత్తైన ప్రాకారం గల పద్మపాదుడి ఇంటి ముందు ఆగింది. బల్లూకకేతుడు కూడా కిందికి దిగాడు. ప్రాకార ద్వారానికి గల పెద్ద ఇనుప తలుపుల ముందు ఇద్దరు నీగ్రో బానిసలు పహారా తిరుగుతున్నారు. అంటే నల్లగా ఉండేటువంటి కొంతమంది బానిసలు అక్కడ తిరుగుతున్నారు. వారు పద్మపాదుణ్ణి చూస్తూనే తమ చేతుల్లో గల శూలాలను పైకెత్తి జై పద్మపాద జై జై అంటూ జయజయ ధ్వానాలు చేశారు. పద్మపాదుడు ఆ గాడిద మించి దిగి ముందుకు దూకాడు. పింగళుడు కూడా బల్లూకకేతుడు భుజాల మీద నుంచి కిందికి దిగి అతన్ని అనుసరించాడు. అందరూ భవనం ముందు గల చిత్ర విచిత్రమైన చెట్లలో నుంచి నడుస్తూ భవనాన్ని సమీపించేసరికి మెట్ల వద్ద తెల్లని బారేడు గడ్డంతో ఉన్న ఒక వృద్ధుడు ఎదురయ్యాడు. పద్మపాదుడు అతన్ని చూస్తూనే వంగి ప్రణామం చేసి వెనుతిరిగి పింగళుడితో వీరే మా తండ్రి గురువులు అన్నాడు. పింగళుడు కూడా ఆయనకు నమస్కరించాడు. వృద్ధుడు అందరినీ సమీపించే వరకు ఆగి తర్వాత పింగళుడి వైపు వేలు చూపుతూ, పద్మపాద ఈ యువకుడెవరు అంటూ ఆగి అవంతి నగరపు జాలరి కాదు గదా అన్నాడు. పద్మపాదుడు అవునన్నట్లు తల ఊపాడు. వెంటనే వృద్ధుడు పరమానందం పొంది, అయితే నువ్వు మహామాయుడి సమాధిలో గల అపూర్వ శక్తులన్నిటినీ వశపరుచుకున్నావన్నమాట అన్నాడు. పద్మపాదుడు మారు మాట్లాడకుండా తన వేలిన గల ఉంగరాన్ని, వజ్రాలు తాపిన పిడిగల కత్తిని, భూగోళాన్ని వృద్ధుడికి చూపించాడు. వృద్ధుడు వాటిని కొంచెంసేపు పరీక్షగా చూసి, పద్మపాద ఇక నిన్ను జయించగల మాంత్రికుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. నీ తండ్రి ఎంతో ప్రయత్నించి కూడా సాధించలేకపోయిన వాటిని నువ్వు సాధించావు. ఈ విధంగా అతడి ఆత్మకు శాంతి కలుగుతుంది అన్నాడు. నా తండ్రి వదిలిపోయిన మంత్రగ్రంథం ఇప్పుడు నాదే కదా అన్నాడు పద్మపాదుడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వి, ప్రపంచానే జయించగల సర్వశక్తులు నీ స్వాధీనమైన తర్వాత ఆ మంత్రగ్రంథంలో నీకు కొత్తగా జరగబోయే మేలు ఏమున్నది? నీవు సంపాదించిన శక్తుల కన్నా అందులో గొప్ప శక్తులేమీ లేవు. తను సాధించకపోయినా వాటిని తన కొడుకుల చేత సాధింపజేయాలనే నీ తండ్రి మరణించే ముందు ఆ మంత్రగ్రంథాన్ని గురించి అలాంటి షరతులు పెట్టాడు. మహామాయుడు నీ తండ్రికి ప్రబల విరోధి, నువ్వు అతన్ని జయించావు అన్నాడు వృద్ధుడు. వృద్ధుడు అంత చెప్పిన తర్వాత కానీ పద్మపాదుడికి తన తండ్రి అభిప్రాయం ఏమిటో అర్థం కాలేదు. తనకు ప్రబల విరోధి అయిన మహామాయుణ్ణి శక్తిహీనుణ్ణి చేసేందుకు ఆయన తనను ఉపయోగించుకున్నాడన్నమాట. పద్మపాదుడు ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుండగా వృద్ధుడు పింగళుడు భుజాన్ని ఆప్యాయంగా తడుతూ, అవంతి నగరపు జాలరువైన నువ్వు విధి ప్రేరణ వల్ల పద్మపాదుడికి కనిపించావు, ఇంతటి గొప్ప కార్యాన్ని సాధించావు, ఇందుకు నేను నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు. పింగళుడు వారం రోజుల పాటు పద్మపాదుడికి అతిథిగా ఉండి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. పద్మపాదుడు అతడికి విలువైన దుస్తులతో పాటు చాలా బంగారము, రత్నాలు, మనులు బహుకరించాడు. పింగళుడు వాటన్నిటినీ ఎంతో కృతజ్ఞత కనబరుస్తూ స్వీకరించాడు. తీరా పింగళుడు ఇంటి ప్రాకారపు ద్వారాలు దాటి బయటకు వచ్చిన తర్వాత పద్మపాదుడు అతడికి మహామాయుడి సమాధి నుంచి తెచ్చిన వస్తువులన్నీ చూపెడుతూ, పింగళ వీటిలో నీకు కావాలన్న ఏ ఒక్కటైనా సంతోషముగా ఇచ్చి వేస్తాను, తీసుకో అన్నాడు. పింగళుడు అందుకు అంగీకరించలేదు. అతడు చిరునవ్వు నవ్వుతూ, పద్మపాద ఆ మహాశక్తి సంపన్నమైన వస్తువులు జాలరినైన నా దగ్గర కన్నా మహామంత్రవేత్తవైన నీ దగ్గరే ఉంటే ఎంతో బాగుంటాయి. మరోలా అనుకోకు, నేను కోరదర్చినటువంటి వస్తువు నీ దగ్గర ఒకటి ఉన్నది అన్నాడు. నాకు కావాల్సిన వస్తువు నీ దగ్గర ఉన్నది అంటాడు. అంటే ఏమిటది? నువ్వు ఎలాంటి భయం లేకుండా కోరుకో, ఇచ్చేస్తాను అన్నాడు పద్మపాదుడు. నీ దగ్గర మహత్తు గల సంచి ఒకటి ఉన్నది కదా, వంట చేసే బాధ లేకుండా సకల పదార్థాలు అందులో దొరుకుతవి. అలాంటి వస్తువు నా దగ్గర ఉంటే వృద్ధురాలైన నా తల్లికి రోజు వంట చేయవలసిన బాధ తప్పి ఎంతో సంతోషిస్తుంది అన్నాడు పింగళుడు. పద్మపాదుడు పింగళుడు కోరిన విధంగా ఆ సంచిని ఇచ్చేశాడు. తర్వాత పింగళుడు వృద్ధ మంత్రవేత్తకు, అంటే ఆ ముసలి గురూజీ ఉన్నాడు కదా, ఆయనకు పద్మపాదుడికి వీడుకోలు చెప్పి భల్లూకకేతుడి భుజాల మీద కూర్చొని ఆకాశ మార్గాన బయలుదేరాడు. భల్లూకకేతుడు దట్టంగా మేఘాలతో కప్పబడిన ఆకాశ మార్గాన ఎగురుతూ సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళకు అవంతి నగర పరిసరాలకు చేరాడు. పింగళుడు ఆ నగరాన్ని ఆ నగరం పొలిమేరలలో ఉన్న తన పూరి గుడిసెను చూస్తూనే ఉలిక్కిపడి భల్లూకకేతుడు భుజం తట్టి, భల్లూక నువ్వు ఇక ముందుకు సాగకుండా ఆ దిగువ కనిపిస్తున్నటువంటి చెట్ల మధ్యకు దిగు అన్నాడు. భల్లూకకేతుడు పింగళుడు కోరిన విధంగా అవంతి నగర పొలిమేరలలో ఉన్న ఒకనొక చెట్ల గుంపు మధ్య దిగాడు. పింగళుడు అతడి భుజం మీద నుంచి దిగి నగరం వైపు చూస్తూ, భల్లూక, నిన్ను ఈ రూపంలో నగరంలోకి తీసుకుపోవటం అనేక చిక్కులకు కారణం కాగలదు, ఇప్పుడేం దారి అన్నాడు నిస్పృహతోటి. పింగళుడు భయానికి కారణం ఏమిటో గ్రహించిన భల్లూకకేతుడు పెద్దగా నవ్వి, ప్రభో, అయితే మీరు ఒంటరిగానే నగరంలోకి వెళ్ళండి, నా సహాయం కావలసిన నాడు ఈ మంత్రం పఠించండి, వెంటనే నేను మీ దగ్గర ఉంటాను అంటూ ఏదో మంత్రం పింగళుడు చెవిలో చెప్పి మాయమైపోతాడు. పింగళుడు పద్మపాదుడు ఇచ్చిన ధనరాశుల్ని మోసుకుంటూ తన ఇంటి వైపుకు నడిచాడు. అతడు కొంతసేపు తర్వాత ఇంటిని సమీపించేసరికి చిక్కి శల్యమైనటువంటి స్థితిలో ఉన్న అతడి తల్లి వాకిట్లో కూర్చొని నీరసపడిన గొంతుతో, అయ్యా ధర్మదాతలు, ఈ ముసలిదానికి ఏమైనా తినడానికి తిండి ఇవ్వండి, కాస్త ధర్మం చెయ్యండి అయ్యా, ఆకటితో అలమతిస్తున్నాను అంటూ దీనాతి దీనంగా చేతులు చాచటం అతడి కంటబడింది. పింగళుడు ఆ దృశ్యాన్ని చూస్తూనే నిలువెల్లా వణికిపోయి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, అమ్మా, నీకు ఈ దుస్థితి ఎలా కలిగిందమ్మా అంటూ తల్లివైపు పరిగెత్తాడు. ఏం జరిగింది, తల్లికి ఏం జరిగిందనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.